సిడీ నంబర్ 215, నడిచిన స్థానం నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. మురళీ తేదీ 30/5/66, నడిచిన తేదీ 24/2005. ఓం శాంతి. ఈరోజు వాణి నడిచింది 30/5/66 యొక్క వాణి. విషం నడిచింది దేహద తండ్రి మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. దేహద తండ్రిని స్మృతి చేయాలి మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. దేహద తండ్రి ఎవరయ్యారు? ఎవరు అన్నారు? శివుడు అని. శివ బాప్ అయ్యారా? శివ బాబా బేహద్ తండ్రి అయ్యారా? బేహద్ తండ్రి అయ్యారా లేకపోతే బాబా అయ్యారా? అనగా సాకారుడు మరియు నిరాకారుని యొక్క కలయిక అయిందా? ఎవరు అన్నారు సాకారుడు మరియు నిరాకారుడు అని? మరి శివ బాబా ఎవరయ్యారు? శివ బాబా అయ్యారా లేకపోతే శివ తండ్రి అయ్యారా? శివ బాబా అయ్యారు. మరి ఇక్కడ ఏమని చెప్పారు? ఇప్పుడు బేహద్ తండ్రి మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. బేహద్ బాబా అని చెప్పలేదు. ఏమని చెప్పారు? బేహద్ తండ్రి మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. అనగా దేహద తండ్రి శివబాబా కారా? దేహద తండ్రి ఎవరయ్యారు? సుప్రీం సోల్ దేహద తండ్రి అయ్యారు. అనగా అపరితమైన ప్రపంచం యొక్క తండ్రి అయ్యారు. వారు హద్దు ప్రపంచం యొక్క తండ్రి అయ్యారు మరియు దేహద ప్రపంచం యొక్క తండ్రి అయ్యారు. ప్రజాపిత అయితే కేవలం మనిషి ఆత్మల యొక్క తండ్రి అయ్యారు. కానీ సుప్రీం సోల్ అయితే మనిషి ఆత్మల యొక్క తండ్రి అయితే అయ్యారు. మరి మిగతా ఆత్మలు ఏవైతే ఉన్నాయో, పురుగులు, పశువులు, పక్షులు, మిడతలు, ఇవన్నీ కూడా ఆత్మలే కదా? మరి వారు ఆత్మలందరికి కూడా తండ్రి అయ్యారు. కానీ దేహద తండ్రులు ఇద్దరు తండ్రులు అని చెప్పారు. ఒకరు దేహద తండ్రి అయ్యారు. వారు దేహద మనిషి సృష్టి ఏదైతే ఉందో వారికి తండ్రి అయ్యారు. అంటే దేహద మనిషి సృష్టి యొక్క తండ్రి అయ్యారు. దేహద మనిషి సృష్టిలో అన్ని ధర్మాల ఆత్మలు కూడా వస్తారు. హిందువులు కానివ్వండి, ముస్లిమాన్లు కానివ్వండి, సిక్కులు కానివ్వండి, ఈసాయిలు కానివ్వండి, ఏ మనిషి ఆత్మలైనా కానివ్వండి. ఈనాడు 500-700 కోటి మనుష్యాత్మలు ఉన్నారు. వారందరికీ తండ్రి అనగా ప్రజాపిత. మొత్తం మనిషి సృష్టి యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఏ ధర్మానికి చెందిన ప్రజలైనా కానివ్వండి, వారు అందరికీ తండ్రి అయ్యారు. మరి ఆ అందరికి తండ్రి అయినటువంటి ప్రజాపిత ఆదిలో ఉంటారా, లేకపోతే సృష్టి యొక్క మధ్యలో ఉంటారా, లేకపోతే అంతిమంలో ఉంటారా? ఆదిలో ఉన్నట్లయితే మరి అంతిమంలో కూడా ఉంటారు. ఆదితో అంత్ అని అంటారు, అనగా ఆదిలో ఏమైతే జరుగుతుందో అదే అంతిమంలోనూ జరుగుతుంది. మనిషి సృష్టి యొక్క ఆరంభం ఎవరో ఒక మానవుని ద్వారా జరిగింది అని అన్ని ధర్మాల వారు ఒప్పుకుంటారు. ముసల్మాన్లు వారిని ఏమని అంటారు? ఆదం అని అంటారు. ఆంగ్లంలో వారిని యాడమ్ అని అంటారు. హిందువులు వారిని ఆది దేవుడు అని అంటారు. శంకరుని మూర్తిని ఎదురుగా పెట్టుకుని అంటారు కదా, స్వమాది దేవ పురుష పురాణం అని. మరి జైనులు కూడా వారిని ఆదినాథుడు అని అంటారు. మరి ప్రతి ధర్మంలో కూడా దేహత మనిషి సృష్టి యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో వారి యొక్క మాన్యత ఉంది. కానీ వారి యొక్క పరిచయం ఎప్పుడు అవుతుంది? దేహద్ మనిషి సృష్టి యొక్క తండ్రి అనగా దేహద్ మనిషి సృష్టి ఏదైతే ఉందో, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, అన్ని యుగాల నుంచి కూడా. మరి ఇంతవరకు కూడా ఏదైతే మనిషి సృష్టి ఉందో, మనిషి మాత్రుల యొక్క సృష్టి, మరి ఆ సృష్టిలో వారు దేహద్ హీరో పాత్రధారి అయ్యారు. ఆది నుంచి అంతిమం వరకు కూడా పాత్రను చేస్తారు. కానీ వారి యొక్క పరిచయం ఎవరికి ఉండదు. మరి ఎప్పుడైతే పరిచయమే లేనట్లయితే మరి వారు దేహద తండ్రి కూడా కాదు. మరి పరిచయం ఎప్పుడవుతుంది? మరి ఎప్పుడైతే ఆ సుప్రీం సోల్ ఎవరైతే బిందు బిందు ఆత్మలు ఉన్నారో, ఆ బిందు బిందు ఆత్మల యొక్క తండ్రి వారి యొక్క స్మృతి చిహ్నంగాని భారతదేశంలో లింగాన్ని తయారు చేస్తారు. అది నిరాకారం యొక్క స్మృతి చిహ్నం అయింది.
ఓ కవి సాకారం ఏదంట,
వారు ఎప్పుడు కూడా సాకారంగా అవ్వరు, అనగా స్వరూపం ఉన్నవారిగా అవ్వరు. వారు జనన మరణ చక్రంలో రారు. వారు శోకం దుఃఖం సుఖం ఏమీ భోగించరు. వారు అభోక్త అయ్యారు. వారు అకర్త అయ్యారు. వారు దుష్ట కర్మ చేయరు మరియు శ్రేష్ఠ కర్మ చేయరు. వారు చేయిస్తారు. మరి ఎవరి ద్వారా అయితే వారు చేయిస్తారు, వారయ్యారు మనిషి సృష్టి యొక్క తండ్రి. ఒకవేళ వారు స్వయం కూడా కర్మ చేసి చూపించినట్లయితే వారయ్యారు బ్రహ్మ. మరి అంటారు ప్రజాపిత బ్రహ్మ అని. మనిషి సృష్టికి తండ్రి ఉన్నట్లయితే మరి తల్లి కూడా ఉంటారు. మరి వారి ప్రత్యక్షత ఎప్పుడవుతుంది అంటే, ఎప్పుడైతే ఆ సుప్రీం సోల్ తండ్రి ఈ పాపి కలిగి సృష్టిని మార్చడం కోసం వారు ఈ సృష్టి మీద వస్తారు. మరి ఈ సృష్టి యొక్క మాటపితలు ఎవరైతే ఉన్నారో, మనుష్య సృష్టి యొక్క మాటపితలు ఎవరైతే ఉన్నారో వారిలో ప్రవేశిస్తారు. మరి మాటపితలు ఎవరయ్యారు? భారతీయ పరంపరలో ఇద్దరుకు విశేషంగా గాయనం ఉంది. ఒకరు రాముడు మరి కృష్ణుడు. కృష్ణుణ్ణి మధుర రూపాన్ని చూపించారు, మృదుల రూపాన్ని చూపించారు. మరి రాముణ్ణి గట్టి స్వభావం కలిగిన వారిగా, అనగా దృఢ స్వభావం వారిగా చూపించారు. అందుకనే మురళిలో చెప్పారు, రాముణ్ణి తండ్రి అని అంటారు, కృష్ణుణ్ణి పిల్లవాడు అని అంటారు. మరి వీరి ఇద్దరు తండ్రి మరియు కుమారుని రూపంలో సృష్టి ఆది యొక్క విశేష ఆత్మలయ్యారు. మనిషి సృష్టి యొక్క మొట్టమొదటి ఆకు కృష్ణ పిల్లవాడు అయ్యారు. వారిని శాస్త్రాల్లో అంటారు హే కృష్ణ నారాయణ వాసుదేవుడు అని అంటారు. అంటారు కృష్ణ వాసుదేవుడు అనగా నారాయణ యొక్క రాజ్యం సత్యుగంలో ఉండేది అని అంటారు. మరి సత్యుగ ఆదిలో ఏ నారాయణ రాజ్యం అయితే ఉండేదో మరి వారికి జన్మను ఎవరు ఇచ్చారు? జన్మదాత
उस पहले बच्चे का, पहले पक्के का जन्मदाता है, वही सारी सिक्योरिटी जो दी है।
मरी जन्मदाता एवरैते उन्नारो మొదటి ఆకు మొదటి పిల్లవాణి యొక్క జన్మదాత అయ్యారు, వారే మొత్తం మనిషి సృష్టి యొక్క బీజం,
మనిషి సృష్టి
బీజం, అనగా మనిషి సృష్టి యొక్క బీజం విత్తనం. వారిని గీతలో చెప్పడం జరిగింది అహం బీజ ప్రదాస్తిక అని. నేను ఈ సృష్టి యొక్క బీజాన్ని అనగా విత్తనాన్ని నాటేటటువంటి వారిని అని. అనగా బీజాన్ని తండ్రిని. అంటే సుప్రీం సోల్ స్వయమే వారిలో ప్రవేశించి చెబుతారు, నేను ఎప్పుడైతే జ్ఞాన బీజాన్ని నాటుతానో అప్పుడు ఆత్మలైన మీకు తెలుస్తుంది. మీరు శరీరం కాదు, మీ శరీరం మట్టి అయింది, మరి ఇది మట్టిలోనే కలిసిపోతుంది. కానీ శరీరంలో నేత్రాల ద్వారా ఏదైతే జ్యోతి వెలువడుతుందో,
ఈ జ్యోతి మధ్యలో,
ఈ జ్యోతి ఏ విధంగా దృక్తి మధ్యలో ఏ విధంగా బ్యాటరీ సెల్ ఉంటుంది, అదే విధంగా ఆ బ్యాటరీ రూపంలో దృక్తి మధ్యలో ఆత్మ కూర్చొని ఉంది. అందుకని దాని గుర్తుగానే బిందువును పెట్టుకుంటారు, చిలకాన్ని పెట్టుకుంటారు. ఎక్కడ? దృక్తి మధ్యలో దిద్దుకుంటారు. బుగ్గల మీద పెట్టుకోరు, గడ్డం మీద పెట్టుకోరు, ఎక్కడ పెట్టుకుంటారు? బృహతి మధ్యలో తిలకాన్ని దిద్దుకుంటారు. ఏదైతే తిలకం పెట్టుకుంటారో ఆ తిలకం ఆత్మిక స్థితిలో స్థితిలో అవ్వడానికి గుర్తు అయింది. అందుకనే గీతలో చెప్పబడి ఉంది బృహర్ మధ్య ప్రాణం ఆవేశ సమ్యక్ అని. ఎప్పుడైతే మనుషులు శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు మరి అప్పుడు మనుషుల యొక్క కర్మ అయింది, కార్యమైంది, వారు తమ ఆత్మను దృక్తి మధ్యలో స్మృతి చేయాలి. శాస్త్రాల్లో ఆత్మ యొక్క రూపం గురించి కూడా చెప్పారు. ఏమని చెప్పారు? అణురణయాంశం మనుస్మరేత్యః అని కూడా చెప్పారు. ఆత్మ అనురూపమైంది, అనగా అత్యంత చిన్నదైంది, అతి సూక్ష్మమైనది. ఏ విధంగా అణువుతోటి అణు బాంబులు తయారవుతాయి, అదే విధంగా ఈ ఆత్మ కూడా చైతన్య ఆటం అయింది. ఆటం యొక్క పేరే ఆత్మ అయింది. ఆ అణువు ఏ అణువుతోటైతే అణుబాంబులు తయారవుతాయో అది ఎంత శక్తిశాలి అయి ఉంటుంది, శక్తివంతమంగా ఉంటుంది. అదేంటి జడతోమైనది? మరి ఈ ఆటం అనగా ఈ ఆత్మ చైతన్యమైనటువంటిది. మరి ఈ ఆత్మ కూడా, ఈ చైతన్య ఆత్మ కూడా ఎప్పుడైతే సామూహిక శక్తిని, సముచ్చయ శక్తిని ఏకత్రితం చేసుకుంటుందో అప్పుడు చైతన్య అనుబాంబు లాంటి పని చేస్తుంది. ఆత్మలో ప్రచండమైన శక్తి నిండి ఉంది. కానీ ఆత్మ తమ స్వరూపాన్ని మర్చిపోయి ఉంది. దేహాభిమానం ఉన్న కారణంగా క్షణ క్షణం దేహం గుర్తుకు వస్తుంది. దేహ పదార్థాలు స్మృతికి వస్తాయి. దేహ సంబంధికులు గుర్తుకు వస్తారు. మరి ఆత్మ తమ స్వరూపాన్ని మర్చిపోతుంది. మరి కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత తొలగిపోతుంది. మరి ఏదైతే ఏకాగ్రత ఉందో ఆత్మిక ఏకాగ్రత అది భంగమైపోతుంది, అనగా నాశమవుతుంది. ఆత్మిక ఏకాగ్రతను ధారణ చేయడం కోసం అభ్యాసం కావాలి. అందరు కూడా అభ్యాసేన చ కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అని ఆ మనిషి గురువులైతే ఆ విధంగా గీతలో రాసేశారు. శాస్త్రాల్లో వారు ఆ విధంగా రాశారు, ఏమిని మనసును ఏకాగ్రం చేయవచ్చు అని. భగవంతుడు ఆ విధంగా అర్జునుతో చెప్తాడు. కానీ దాని యొక్క పద్ధతి ఏంటి? అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అనేక సార్లు అభ్యాసం చేయాలి. ఆత్మనైన నేను జ్యోతిర్బిందువును గ్రూపుటి మధ్యలో కూర్చొని ఉన్నాను. మరి అటువంటి అభ్యాసం చేస్తూ చేస్తూ ఏమవుతుంది? మరి ఈ అభ్యాసం పక్కాగా అవుతుంది, అనగా పరిపూర్ణంగా అవుతుంది. భలే ఎన్ని అయినా మాయావి తుఫానులు రానివ్వండి, భలే ప్రకృతి వికరాల రూపాన్ని ధారణ చేయనివ్వండి. అయినప్పటికీ కూడా ఎవరి యొక్క అభ్యాసం అయితే పరిపూర్ణంగా అయి ఉంటుందో, పక్కాగా అయి ఉంటుందో, వారు తమ యొక్క ఆత్మిక స్వరూపాన్ని విడిచిపెట్టరు. మరి అటువంటి అభ్యాసం ఎప్పుడు అవ్వగలదు? మరి అటువంటి అభ్యాసం ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఎప్పుడైతే ఈ ప్రపంచం తుపాకీ మందుల యొక్క కుప్పల మీద నిలబడి ఉంది అన్న విషయం బుద్ధిలో కూర్చుంటుందో అప్పుడే ఈ అభ్యాసం సంభవం అవుతుంది. ఏ విధంగా ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటి కింద తుపాకీ మందు అమర్చబడి ఉంది, దానికి కేవలం నిప్పు అంటించడం ఆలస్యం అవుతుంది. అదే విధంగా ఈ యొక్క విషయం మీ బుద్ధిలో కూర్చొని ఉండాలి. ఇప్పుడు ఈ ప్రపంచంలో భయంకరమైనటువంటి సామగ్రి తయారైపోయి ఉంది. వాటిల్ని అంటారు యాటమ్ బాంబ్ అని, అణు బాంబు అని,
హైడ్రోజన్ బాంబ్, కీటాను బాంబ్.
హైడ్రోజన్ బాంబ్ అని అంటారు, కీటాను బాంబ్ అని అంటారు, అనగా క్రిమికీటకాల బాంబ్ అని అంటారు. హిస్టరీలో అనగా చరిత్రలో 2500 సంవత్సరాల ముందు ఇటువంటి అపాయకరమైన వస్తువులు సామగ్రి తయారు కాలేదు. ఆ సుప్రీం సోల్ తండ్రి నిరాకార జ్యోతి. వారి యొక్క స్మృతి చిహ్నంగాన్ని మందిరాలలో పెట్టబడి ఉంది శివలింగాన్ని. వారు ఎప్పుడైతే కలియుగ అంతిమంలో ఈ సృష్టి మీద వస్తారో దాని కారణంగానే వారిని కల్పాంతకారి అని అంటారు. నాలుగు యుగాల యొక్క సమూహాన్ని కల్పం అని అంటారు. మరి ఎప్పుడైతే ఆ కల్పం యొక్క అంతం అవుతుందో అప్పుడు ఆ సుప్రీం సోల్ ఈ సృష్టి మీద వస్తారు. మరి వచ్చి వారు చెబుతారు, నేను కొత్త సృష్టిని రచించడం కోసం వచ్చి ఉన్నాను అని. ఎలా చెబుతారు? వారి కోసం అయితే చెబుతారు, విను పద చలై సునయ విను కానా కర విను కర్మ కరై విధి నానా ఆనంద రహిత సకల రస భోగి అని. శాస్త్రాల్లో అయితే మంచి గురువులు రాసేశారు. ఇప్పుడు ఆ శాస్త్రాలు రాసేటటువంటి వారిని అయితే అడగలేరు, ఎందుకంటే ఆ శాస్త్రాలు రాసేవారు అయితే వెళ్ళిపోయారు. మరి ఆ నిరాకారుడు, వారు నిరాకారుడు అయినట్లయితే కర్మ ఎలా చేస్తారు అని ఆ శాస్త్రాల యొక్క వ్యాఖ్యానం చేసేటటువంటి వారిని అడిగినట్లయితే మరి వారు ఎలా చెబుతారు, ఎలా చూస్తారు? ముస్లిమాన్లు కూడా అంటారు అల్లామియానే పరమాయా అని. అనగా అల్లా అనగా భగవంతుడు, పరమాయా అనగా ఆజ్ఞాపించారు, అనగా భగవంతుడు ఆజ్ఞాపించారు అని అంటారు. అరే అల్లామియా పరమాయా అంటే భగవంతుడు ఆజ్ఞాపించారు అంటే వారు ఎక్కడి నుంచి ఆజ్ఞాపిస్తారు? పైనుంచి ఏమైనా ఆజ్ఞాపిస్తారా? ఆజ్ఞాపించడం కోసం అయితే ముఖం కావాలి కదా. మరి ఎవరు కూడా సరైన సమాధానాన్ని ఇవ్వరు. మరి ఆ నిరాకారుడు చేతులు లేకుండా ఎలా కర్మ చేస్తారు? పాదాలు లేకుండా ఎలా నడుస్తారు? నేత్రాలు లేకుండా ఎలా చూస్తారు? మరి చెవులు లేకుండా ఎలా వింటారు? అలా అయితే ఆ మనిషి గురువుల యొక్క గీతలో కూడా వచ్చి ఉంది. ఏదో ఒక శబ్దం వచ్చింది, ప్రవేశించమని. నేను ప్రవేశించడానికి అర్హత కలిగినటువంటి వాడిని అని. కానీ అంత మాత్రాన ఎవరు అర్థం చేసుకోలేకపోతారు. ఏ విధంగా అయితే మనిషి ఆత్మ ఎవరిలోనైనా ప్రవేశిస్తుందో అదే విధంగా ఆ సుప్రీం సోల్ కూడా మానవుని శరీరంలో ప్రవేశించగలరు. భూత ప్రేతాలు ప్రవేశిస్తాయి. కానీ ప్రవర్తన వేరుగా ఉంటుంది. మనిషి ఆత్మలకు తమ యొక్క సూక్ష్మ శరీరం ఉంటుంది. మరి సుప్రీం సోల్కి అయితే తమ సూక్ష్మ శరీరం ఉండదు. స్థూల శరీరం మరియు సూక్ష్మ శరీరం. మరి స్థూలంలో ఎక్కువ శక్తి ఉంటుందా లేకపోతే సూక్ష్మతలో సూక్ష్మంలో ఎక్కువ శక్తి ఉంటుందా? ఎవరు అన్నారు సూక్ష్మంలో ఎక్కువ శక్తి ఉంటుంది అని? ఏటం అనగా అణువు అతి సూక్ష్మమైనటువంటిది. దాని ద్వారా అణు బాంబులు తయారవుతాయి. మరి ఆ సూక్ష్మతలో సూక్ష్మంలో ఎక్కువ శక్తి ఉన్న కారణంగా మనిషి ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెడుతుందో అకాల మృత్యువును పొందుకుంటుందో. మరి ఆ సూక్ష్మ శరీరధారి భూత ప్రేతాలుగా కూడా అవుతారు. మరి వారు ఎవరిలో అయితే ప్రవేశిస్తారో వారిలో తరగనటువంటి శక్తి వచ్చేస్తుంది. అదైతే మనుషుల యొక్క విషయమైంది. కానీ ఇక్కడైతే సుప్రీం సోల్ యొక్క విషయమైంది. సుప్రీం సోల్ కర్మ బంధనంలో బంధించబడరు. జనన మరణ చక్రంలో రారు. గర్భం ద్వారా జన్మ తీసుకోరు. మరి వారు సూక్ష్మ శరీరం యొక్క బంధనంలో ఎందుకు బంధించబడతారు? వారైతే తేలికైనటువంటి ఆత్మ అయ్యారు. జ్యోతిర్బిందు అయ్యారు. ఆ జ్యోతిర్బిందుకు గుర్తుగానే పెద్ద ఆకారంలో శివలింగాన్ని తయారు చేశారు. ఆ లింగానికి కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు చెవులు లేవు.
ఈ
స్మృతి చిహ్నాన్ని కేవలం అర్థం చేయించడం కోసం ఋషులు మునులు తయారు చేయించారు. ఆ సుప్రీం సోల్ ప్రవేశించగలరు. ఇప్పుడు ప్రశ్న ఉత్పన్నమవుతుంది, వారు మరి ఎవరిలో ప్రవేశిస్తారు అని. హిందువుల శాస్త్రాల్లో అయితే 24 అవతారాలను చూపించేశారు. వారైతే వరాహ అవతారాన్ని చూపించారు, ముసలి అవతారాన్ని చూపించారు, కూర్మ అవతారాన్ని చూపించారు, అశ్వ అవతారాన్ని చూపించారు. మరలా మనుష్య అవతారాన్ని కూడా చూపించారు. రామకృష్ణ అవతారాలను కూడా చూపించారు. నరసింహ అవతార రూపంలో సగం మానవ రూపం, సగం సింహ రూపం కూడా చూపించారు. ఆ కవులు ఏవైతే కవితలను రాశారో, కావ్య రచనలను చేశారో, వాటిని శాస్త్రాలు అని అంటారు. వేలాది సంవత్సరాల ముందు ఆ కవులు రాశారు. ఆ కవుల యొక్క భాష అలంకారయుక్తమైన భాష అయింది. లాక్షణికమైన భాష ప్రతీకాత్మకమైన భాష అయింది. ఏ భావంతో వారు రాశారో ఆ భావాన్ని ఈనాటి కలియుగి తమో ప్రధాన మనుషులు అర్థం చేసుకోలేరు, గుర్తించలేరు. ఎందుకంటే కలియుగ అంతిమంలో వచ్చి మనుషుల్లో కామ క్రోధ లోభ మోహ అహంకారాలు అన్నవి ఇమిడిపోతాయి, చెచ్చుకుపోతాయి. ఏ విషయాన్ని అయినా కూడా వారు వ్యతిరేకంగా అర్థం చేసుకుంటారు. అందుకని మనిషి గురువుల ద్వారా రాయబడినటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వ్యాఖ్యానాలను ఉల్టాగా అనగా వ్యతిరేకంగా విపరీతంగా అర్థం చేసుకున్నారు. వాటి యొక్క సరైన అర్థాలను అర్థం చేసుకోలేకపోయారు. మరి పరమాత్మకి సుప్రీం సోల్ కి ఈ సృష్టి మీద రావాల్సి ఉంటుంది. మరి ఆ శాస్త్రాల యొక్క సారాన్ని వచ్చి చెబుతారు, అర్థం చేయిస్తారు. మరి వారు చెబుతారు, నేను ప్రవేశిస్తాను అని. మరి నేను ఎప్పుడైతే ప్రవేశిస్తానో ఏ విధంగా క్రిమి కీటకాలని, సాలి పురుగుల్ని, వీటిని పశువుల్ని, వీటిని పరివర్తన చేయడం కోసం ప్రవేశిస్తానా? జంతువులను మార్చడం కోసం, పరివర్తన చేయడం కోసం ప్రవేశిస్తానా?
పక్షి పటంగే
అరే ఈ పురుగులు పశువులు పక్షులు మిడతలు జంతువులు వీటిలో అయితే మన్బుద్ధి యొక్క ప్రాధాన్యతనే ఉండదు. వీటి ద్వారా సృష్టి యొక్క పరివర్తన అవ్వదు. సృష్టి యొక్క పరివర్తన మానసిక శక్తి ద్వారా అవుతుంది. మానసిక శక్తి భౌతిక శక్తి మనుషుల్లో ఉంటుంది. మననాత్ మనుషులు అని అంటారు, అనగా మనం చింతన మంతన చేసే వారిని మనుషులు అని అంటారు. ఎవరైతే మనన చింతన మంతన చేయగలరో వారిని మనుషులు అని అంటారు. మరి మనం చింతన మంతన కూడా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటైంది సైతాన్ తోటి ప్రభావితమైనటువంటి మనసు, మరొకటి భగవంతునితోటి ప్రభావితమైనటువంటి మనసు అయింది. భగవంతుడు జ్ఞానాన్ని వినిపించి ఏ మనసునైతే ప్రభావితం చేస్తారో ఆ మనసు ఈ సృష్టి మీద ఈ సృష్టిలో మంచి వైబ్రేషన్స్ ని వ్యాపింపజేస్తుంది. ఆ మంచి వైబ్రేషన్స్ ద్వారా మంచి వాతావరణం తయారవుతుంది. మరి మంచి వాతావరణం తయారైనట్లయితే సృష్టి యొక్క కళ్యాణం జరుగుతుంది. కలియుగం మారి సత్యుగం యొక్క జన్మ జరుగుతుంది. మనుషుల దగ్గర మానసిక శక్తి ఉంది, కానీ వారికి దాని యొక్క ఉపయోగం గురించి తెలియదు. ప్రతి మనిషి ఆత్మకు జన్మతోటే వరదానం లభించి ఉంది. అన్నిటికంటే కూడా పెద్ద వరదానం ఈశ్వరుని ద్వారా లభించి ఉంది. మన్బుద్ధి యొక్క వరదానం లభించి ఉంది. కానీ మనిషి గురువులు విరుద్ధమైన విపరీతమైన చదువును చదివించి ఆ ఈశ్వరీయ వరదానాన్ని అణిచివేశారు. మరి మనుషులు గురువుల ద్వారా ఏవైతే వింటారో వాటి మీదనే విశ్వాసం పెట్టుకుంటారు, వాటిని నమ్మేస్తారు. ఈశ్వరుని ద్వారా లభించినటువంటి మనసు బుద్ధి ఏదైతే ఉందో జన్మతోటి వారికి ప్రాప్తించిందో దాన్ని ఉపయోగించరు. ఇప్పుడు పరమాత్మ తండ్రి చెబుతారు, హే ఆత్మలు మీరు మనసు మరియు బుద్ధి ఉన్నటువంటి ఆత్మలు అని. ఎప్పుడైతే మీరు మనుషులే అయ్యారు, మరి వారిలో మనసు మరియు బుద్ధి యొక్క ప్రాధాన్యత ఉంటుంది. మరి మీరు మీ యొక్క మనసు మరియు బుద్ధి యొక్క ప్రాధాన్యత ఆధారంగా ఏదైతే కర్మ చేస్తారో దానితోటి సృష్టి యొక్క పరివర్తన తప్పకుండా అవుతుంది. కానీ దానికోసం ఏకాగ్రత యొక్క అభ్యాసం కావాలి. వైరాగ్యం ద్వారా ఏకాగ్రత వస్తుంది. ఈ ప్రపంచం, ఈ దేహం, ఈ దేహ సంబంధికులు, దేహ పదార్థాలు, భలే అది ఇల్లు కానివ్వండి, దుకాణం కానివ్వండి, ఇవన్నీ కూడా పోయేటటువంటివే. మనుషుల యొక్క ఆధారాలన్నీ తొలగిపోనున్నవి. మరి మనసు లోపల వైరాగ్యం వచ్చేస్తుంది. ఎప్పుడైతే వైరాగ్యం వస్తుందో అప్పుడు ఈ ప్రపంచం నుంచి బుద్ధి తొలగిపోతుంది. ఈ ప్రపంచం నుంచి బుద్ధి తొలగిపోయి ఏకాగ్రంగా అవుతుంది. ఎప్పుడైతే బుద్ధిలో ఏకాగ్రత వస్తుందో మానసిక శక్తి, భౌతిక శక్తి పెరుగుతూ పోతుంది. మరి మనుషులు తమ యొక్క వైబ్రేషన్స్ ఆధారంగా, తమ యొక్క భౌతిక శక్తి ఆధారంగా ఈ సృష్టిని పరివర్తన చేయగలరు. సంఘటన రూపంలో పరివర్తన చేయగలరు. అంటారు ఒక్క శనగ బాణిలో వేసినట్లయితే అది వేగదు అని. అనగా ఒక్కరే ఏ కార్యం కూడా సంపన్నం చేయలేరు. సుప్రీం సోల్ తండ్రి, వారు కూడా ఒంటరిగా ఈ సృష్టి మీద వచ్చి ఏమీ చేయలేరు. ఆత్మరూపి పిల్లలమైన మన యొక్క ఆధారాన్ని తీసుకుంటారు. కానీ శాస్త్రాల్లో రాశారు వారు జంతువుల రూపంలో వస్తారు అని. దాని కారణంగా సర్వవ్యాపి జ్ఞానం వ్యాపించిపోయింది. భగవంతుడు సర్వవ్యాపి, మరి వారు క్రిమి కీటకాలు, పశువులు, పక్షులు, మిడతలు వాటన్నిటిలో కూడా ఉన్నారు. కానీ భగవంతుడు సర్వవ్యాపి కాదు. వారైతే ఈ మనిషి సృష్టి యొక్క ఎవరైతే శ్రేష్టాది శ్రేష్టమైనటువంటి హీరో పాత్రధారి ఆత్మ అయినటువంటి వారు, మనిషి సృష్టి యొక్క తండ్రి స్వరూపమైన వారు, మరియు మనుష్య సృష్టి యొక్క మొదటి బీజమైన వారు వారిలో నిశ్చిత రథం రూపంలో ప్రవేశిస్తారు. మరి మొత్తం సృష్టి యొక్క పరివర్తన చేస్తారు. మరి వారు ఏకవ్యాతి అయ్యారా లేకపోతే సర్వవ్యాతి అయ్యారా? ఎవరు అన్నారు ఏకవ్యాతి అయ్యారు అని? మరి వారు ఏకవ్యాతిగా అయి వస్తారు. ఒకవేళ వారు సర్వవ్యాతి అయి ఉన్నట్లయితే మరి మొత్తం ప్రపంచం సుఖమయంగా ఉండాలా లేకపోతే దుఃఖమయంగా ఉండాలా? పరమాత్మని అయితే సుఖ సాగరుడు అని అంటారు. ఎవరైనా అంటారా పరమాత్మనుడు దుఃఖ సాగరుడు అని? వారిని ప్రేమ సాగరుడు అని అంటారు. మరి మొత్తం ప్రపంచంలో ఈర్ష్యా ద్వేషాలు ఏవైతే నిండి ఉన్నాయో మరి ఒకరినొకరు చంపుకోవడం కోసం అనుభవం తయారు చేసి ఉన్నారో ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయి? మరి దీనితోటి రుజువు అవుతుంది వారు ఏకవ్యాతి అయ్యి వచ్చారు వస్తారు.
పరమాత్మ ప్రతి ఏకాగ్రత పరవ్యాపి ఏకాగ్రత పడేది.
మరి ఎప్పుడైతే వారు ఏకవ్యాపి అయి వస్తారో అప్పుడు పరమాత్మ పట్ల ఏకాగ్రత పెరుగుతుందా లేకపోతే వారు సర్వవ్యాపి అయినట్లయితే ఏకాగ్రత వస్తుందా? మరి వారు మందిరాల్లో కూడా ఉన్నారు మస్జిద్లో కూడా ఉన్నారు గిరిజాగర్ అనగా చర్చిల్లో ఉన్నారు గురుద్వారాల్లో ఉన్నారు మరి ఆ పుణ్యక్షేత్రాల్లో ఉన్నారు ఈ పుణ్యక్షేత్రాల్లో ఉన్నారు. అప్పుడు బుద్ధి ఏకాగ్రంగా అవుతుందా? లేకపోతే కేవలం ఒక్క మనుషుడు అనగా మానవుల్లో ఈ సృష్టి మీద ప్రవేశించి జ్ఞానం ఆధారంగా నా స్వరూపం ఫలానా ఫలానా అని వారు తమ పరిచయాన్ని ఇస్తారు. మరి వారిని ఎవరైతే జ్ఞాని ఆత్మలు అయిన పిల్లలు ఉంటారో మనసు మరియు బుద్ధిని ఉపయోగించేటటువంటి పిల్లలు అయి ఉంటారు. జంతువుల బుద్ధిని కలిగి ఉండరు రాతి బుద్ధిని కలిగి ఉండరు. అటువంటి వారు నన్ను గుర్తిస్తారు. అందుకనే చెప్పారు జ్ఞాని ప్రభు విశేష ప్యారా అని. అనగా జ్ఞాని ఆత్మలు నాకు విశేషంగా ప్రియమైన వారు అని. ఈ సృష్టి మీద జ్ఞానీలు ఉంటారు భక్తులు ఉంటారు మరియు వైరాగ్యులు కూడా ఉంటారు.
మనిషి
కానీ సత్యమైన జ్ఞానం ఎప్పుడైతే లభిస్తుందో, సత్యమైన జ్ఞానం ఆధారంగా ఏవైతే భక్తి యొక్క క్రియాకర్మలు ఉన్నాయో, మనిషి గురువులు రచించినటువంటివి, దానిలో అంధశ్రద్ధ నిండి ఉంది. ఆ జ్ఞాన బలంతో అవన్నీ కూడా ఖండితం అవుతాయి. అనేక మనిషి గురువుల ద్వారా భక్తి వస్తుంది. అనేక మనిషి గురువుల యొక్క సమూహ రూపాన్ని ఏదైతే చూపించారో అది రావణి యొక్క చిత్రాన్ని చిత్రీకరించారు. ఎన్ని తలలు చూపిస్తారు? ఎవరు అన్నారు 10 తలలు చూపిస్తారు అని? 10 తలలు చూపిస్తారు. అది తలలు అనగా వారు ఒక మతం, ఒక మనిషి శరీరం ద్వారా మతాన్ని ఇవ్వరు. ఒక ముఖం ద్వారా మతాన్ని ఇవ్వరు. 10 ముఖాలతో మాట్లాడతారు. అంటారు కదా వీరికైతే 2 ముఖాలు ఉన్నాయి అని. మీరు 2 ముఖాలతో మాట్లాడతారు అని అంటే 2 మాటలు మాట్లాడతారు అని అంటారు. ఒకసారి ఒక విధంగా మాట్లాడతారు, మరోసారి మరో మాట మాట్లాడతారు అని అంటారు. ఈనాడు ప్రపంచంలో పెద్ద పెద్ద ధర్మాలు, 10 ధర్మాలు వ్యాపించి ఉన్నాయి. హిందూ ధర్మం యొక్క 2 ప్రాచీన ధర్మాలు ఉండేవి. అవి సూర్యవంశము మరియు చంద్రవంశం అయ్యాయి. దాని తర్వాత ఈనాటికి 2500 సంవత్సరం ముందు ఇబ్రహీం ఇస్లాం ధర్మాన్ని తీసుకొచ్చారు. మహాత్మా బుద్ధుడు బౌద్ధ ధర్మాన్ని తీసుకొచ్చారు. దాని తర్వాత క్రైస్ట్ క్రిస్టియన్ ధర్మాన్ని తీసుకొచ్చారు. మరి దాని తర్వాత మహమ్మద్ని ద్వారా ముస్లిం ధర్మం స్థాపన అయింది. శంకరాచార్యుని ద్వారా సన్యాస ధర్మం వచ్చింది. గురునానక్ ద్వారా సిక్కు ధర్మం వచ్చింది. మహర్షి దయానందుని ద్వారా ఆర్య సమాజం వచ్చింది. ఈనాటికి 100-150 సంవత్సరాలు లోపు ఈ ధర్మం వచ్చింది. వారు దేవతలను ఒప్పుకోరు. అనగా అర్ధనాస్తికులు అయ్యారు. దేవతలను ఒప్పుకోరు అనగా వారు స్వర్గాన్ని ఒప్పుకోరు. స్వర్గము మరియు నరకము వేరువేరుగా ఉంటాయి అన్న ఈ విషయాన్ని వారు ఒప్పుకోరు. పరమాత్మని యొక్క సాకార స్వరూపాన్ని ఒప్పుకోరు. అనగా అర్ధనాస్తికులు అయ్యారు. మరి వారు వచ్చిన తర్వాత వెంటనే ఈ ప్రపంచంలో నాస్తిక ధర్మం వ్యాపిస్తుంది. నాస్తికులు అనగా వారికి ఎవరిపైనా విశ్వాసం ఉండదు. వారు ఆత్మను, పరమాత్మను, సుఖాన్ని, దుఃఖాన్ని, స్వర్గాన్ని, నరకాన్ని దేన్ని కూడా ఒప్పుకోరు, ఎవరిని కూడా ఒప్పుకోరు. అటువంటి నాస్తిక ధర్మం ఎప్పుడైతే మొత్తం ప్రపంచంలో వ్యాపిస్తుందో, అప్పుడు ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ ప్రజాస్వామ్య రాజ్యం మొదలవుతుంది, స్థాపనవుతుంది. రాజతంత్రం అనగా రాజుల యొక్క రాజ్యం అంతమైపోతుంది. ప్రపంచం యొక్క హిస్టరీ అనగా చరిత్ర చెబుతుంది ప్రపంచంలో సదా రాజుల యొక్క రాజ్యం నడిచింది అని. ఒక్క రాజు ఉండేవారు, మరి వారు ఒక్కరి మతం ద్వారా ప్రజలందరూ పోషింపబడేవారు. రాజు అనగా కంట్రోలర్ అనగా శాసకులు అయ్యారు, శాసనం చేసేవారు అయ్యారు. యథా రాజా తదా ప్రజ అనగా రాజు ఎలా ఉండేవారు అలాగే ప్రజలు కూడా ఉండేవారు. ఈనాడు ప్రతి దేశంలోనూ మంత్రుల రూపంలో అనేక మంది శాసకులు కూర్చొని ఉన్నారు. మంత్రి అనగా మంత్రులను ఇచ్చేవారు అనగా సలహాలు ఇచ్చేవారు. తమ తమ మతాలను ఇచ్చేవారు. మరి అనేక మతాల రాజ్యం రావణ రాజ్యం అయిందా, లేకపోతే ఒక తల కలిగిన రామరాజ్యం అయిందా? మరి రావణ రాజ్యం ప్రతి దేశంలోనూ వ్యాపించి ఉంది. ఇప్పుడు తండ్రి చెబుతారు, నేను పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పించి జన్మ జన్మాంతరాల వరకు రాజులుగా తయారు చేయడానికి వచ్చి ఉన్నాను. ఈ మనుషులైతే డాక్టర్లుగా తయారు చేసేటటువంటి కాలేజీలను తెరుస్తూ ఉంటారు. అందులో డాక్టర్లుగా తయారు చేస్తారు. ఇంజనీరింగ్ కాలేజీలు తెరుస్తూ ఉంటారు, అందులో ఇంజనీర్లుగా తయారు చేస్తారు. వకీల్ కాలేజీలు తెరుస్తారు, అందులో వకీలుగా అనగా లాయర్లుగా జడ్జిలుగా తయారు చేస్తారు. కానీ నేను రాజయోగం యొక్క విశ్వవిద్యాలయాన్ని తెరుస్తాను. ఆ రాజయోగంలో అన్ని రకాల శక్తి నిండి ఉంది. ఎంత శక్తి నిండి ఉంటుంది అంటే ఆత్మలైన మీరు జన్మ జన్మాంతరాలుగా కూడా రాజులుగా అవ్వవచ్చు. ఈ విధంగా ఈ రాజయోగాన్ని రాజులుగా అయ్యేటటువంటి చదువును ఈనాటి వరకు ఎవరు కూడా చదివించలేదు. హిస్టరీ అనగా చరిత్రలో ఇంత పెద్ద పెద్ద రాజులు ఉండేవారు, చిన్న చిన్న రాజులు ఉండేవారు. దేశాన్ని మరియు విదేశాలను కంట్రోల్ చేసేటటువంటి రాజులు కూడా ఉండేవారు. అటువంటి రాజులు కూడా ఉండేవారు, వారి యొక్క రాజ్యంలో ఎప్పుడు కూడా సూర్యుడు అస్తమించేవారు కారు. కానీ ఆ రాజులందరూ బాహుబలం ఆధారంగా అయ్యారు. కానీ నేను ఎటువంటి రాజులుగా తయారు చేయడానికి వస్తాను అంటే వారి కోసమే గీతలో వర్ణన కూడా ఉంది. ఒకే ఒక శాస్త్రానికి గాయనం చేయబడి ఉంది, అటువంటి శాస్త్రంగా అది అయింది గీత. గీతను ఒక భగవంతుడు చెప్పారు, భగవంతుడు గాయనం చేశారు అని అంటారు. ఇంకా ఏ శాస్త్రానికి కూడా ఈ విధంగా చెప్పరు, భగవంతుడు గాయనం చేశారు అని. అనగా భగవంతుడు చెప్పారు అని ఇంకా ఏ శాస్త్రాల గురించి చెప్పరు. మరి ఆ గీతా జ్ఞానాన్ని నేర్పించేటటువంటి ఆ భగవంతుడు ఇప్పుడు చెబుతున్నారు, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను అని. రాజయోగం ద్వారా మీరు రాజులుగా అవుతారు. ఇది రాజయోగాన్ని నేర్చుకునేటటువంటి మరియు రాజయోగ యొక్క చదువును చదివేటటువంటి విశ్వవిద్యాలయం అయింది. ఇది నౌకరులుగా సేవకులుగా అయ్యేటటువంటి విశ్వవిద్యాలయం కాదు. నేను మిమ్మల్ని ఆధీనులుగా చేయడం కోసం రాలేదు. మనిషి గురువులు మీకు ఆధీనులుగా అవ్వడం నేర్పించారు. నేను మీకు స్వాధీనులైన రాజులుగా అవ్వడం నేర్పిస్తాను. మరి అటువంటి చదువును మీరు చదవరా? ఈ రాజయోగానికి శాస్త్రాల్లో ఎంత గాయనం ఉంది. ఈనాటికి కూడా విదేశాల నుంచి మనుషులు భారతదేశానికి రాజయోగాన్ని నేర్చుకోవడం కోసం వస్తారు. కానీ వారికి ఏమీ ప్రాప్తించదు. ఎందుకంటే రాజయోగం యొక్క పేరు మీదుగా మనిషి గురువులు అనేక యోగాలను నేర్పించడం మొదలు పెట్టారు. కొంతమంది శారీరక యోగాలను నేర్పిస్తారు. ఆసనాలను ప్రాణాయామాలను నేర్పిస్తారు. అంటారు ఇది రాజయోగం అని.
అది భగవాన్ మనకు చేసేదే చిత్తగా వాటిని సిఖాన్ని నేను
ఇప్పుడు భగవంతుడు తండ్రి చెబుతారు నేను అటువంటి కళలు నేర్పించడానికి రాలేదు అని. నేనైతే మనుషులకు మనసు మరియు బుద్ధి యొక్క అభ్యాసం చేయించడం కోసం వస్తాను. మనసు మరియు బుద్ధి యొక్క అభ్యాసం ఎటువంటి అభ్యాసం చేయిస్తారు అంటే దాని ద్వారా మీరు జన్మ జన్మాంతరాల వరకు శక్తిశాలి బుద్ధి కలిగిన రాజులుగా అవుతారు.
ఎవరి యొక్క మనసు అయితే కంట్రోల్లో ఉంటుందో నియంత్రణలో ఉంటుందో వారు దేనినైనా కంట్రోల్ చేయగలరు.
మనుషుల్లో మనసు మరియు బుద్ధి అన్నది ముఖ్యమైనది. మరి ఏ వస్తువు ప్రధానమైనదో అనగా ముఖ్యమైనదో దాన్ని ఉపయోగించాలి. భగవంతుడి తండ్రి వచ్చి చెబుతారు ఇప్పుడు మీ యొక్క మనసు బుద్ధి రూపి ఆత్మరూపి బీజం అనగా విత్తనం బలహీనంగా అయిపోయి ఉంది. ఏ విధంగా బీజం ఉంది ఆ బీజాన్ని భూమిలో నాటుతారు. మరి ఆ బీజాన్ని ఎన్ని సార్లు నాటుతారో అంత ఆ బీజంలో ఉన్నటువంటి సారం తగ్గిపోతుంది. తర్వాత మరలా వాటి యొక్క వెరైటీని మార్చాల్సి వస్తుంది. అదే విధంగా మీ ఆత్మరూపి బీజం అనగా విత్తనం ఏదైతే ఉందో అది ఈ మనిషి సృష్టి మీద సత్యుగం త్రేతాయుగం ద్వాపర యుగం మరియు కలియుగంలో జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ వచ్చి ఇప్పుడు బలహీనంగా అయిపోయి ఉంది. మనసు బుద్ధి ఉన్నటువంటి ఆత్మ ఆ మన్బుద్ధి యొక్క ఆత్మ మనసు బుద్ధి ద్వారా పూర్తిగా క్షీణించి ఉంది. మరి దీని యొక్క వృక్షమైంది శరీరం. మరి ఈ శరీరంలో ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అది కూడా చాలా బలహీనంగా అయిపోయి ఉన్నాయి. దీనికి రుజువు అయింది ఈనాటికి 500 సంవత్సరాల ముందు రాణా ప్రతాప్ ఎవరైతే ఉండేవారో మహారాణా ప్రతాప్ వారి చేతిలో ఒక ఖడ్గాన్ని చూపిస్తారు. అది ఎంత బరువైన ఖడ్గము అంటే దాన్ని మనలాంటి వాళ్ళు చేతిలోకి తీసుకోవడానికే భయపడతారు. దాన్ని ఎత్తడానికే భయపడతారు. ఆ ఖడ్గం తోటి వారు ఆనాటి హిందుస్థాన్ యొక్క చక్రవర్తి అయిన ముస్లిమాన్ తోటి యుద్ధం చేశారు. 400 సంవత్సరాల ముందు ఎంత శక్తిశాలి శరీరం ఉండేది.
అది చూసి దాని వాళ్ళకి పుట్టిగా సరిపోతే
ఇప్పుడైతే చిచ్చిపోయిన బొగ్గలు ఉన్నటువంటి మరియు శక్తి లేని శరీరంగా అయిపోయి ఉంది. కళ్ళు లోపలికి దూరిపోయి ఉంటాయి, ముఖము కాంతిహీనంగా ఉంటుంది. మరి అలా ఎందుకు అయిపోయింది? ఎందుకంటే ఆత్మరూపి బీజము జన్మ జన్మాంతరాల నుంచి బలహీనంగా అవుతూ వచ్చింది. అనేక సార్లు జన్మ తీసుకున్నారు, అనేక సార్లు సుఖాన్ని మరియు దుఃఖాన్ని భోగించారు. అందుకని ఆత్మ బలహీనంగా అయిపోయింది. మరి ఇప్పుడు ఈ ఆత్మరూపి బీజానికి బ్యాటరీకి ఈ బ్యాటరీని ఈ ఆత్మరూపి బీజాన్ని శక్తిశాలిగా తయారు చేయడం కోసం, ఛార్జ్ చేయడం కోసం ఆ సుప్రీం సోల్ జనరేటర్ రూపంలో వస్తారు. వారు వచ్చి చెబుతారు, పిల్లలు నాతోటి కనెక్షన్ ని జోడించండి అని. ఏ విధంగా అయితే మీరు జన్మ జన్మాంతరాలు కూడా కనెక్షన్ ని జోడించారు? కనెక్షన్ అనగా సంబంధం. దేహధారుల తోటి సంబంధాన్ని జోడించారు కదా, అతుక్కుంటూ వచ్చారు కదా. మరి అనేకులతోటి సంబంధాన్ని జోడిస్తూ జోడిస్తూ మీరు బలహీనంగా అయిపోయారు. ఈ బ్యాటరీలన్నీ ఏవైతే మనిషి రూపి ఆత్మలైనటువంటి బ్యాటరీలు ఉన్నాయో వారందరూ ఆత్మలయ్యారు. అవన్నీ కూడా డిశ్చార్జ్ అయ్యేటటువంటి బ్యాటరీలు అయ్యాయి. నేను జనరేటర్ ను అయ్యాను. నేను ఆత్మిక శక్తిని జనరేట్ చేస్తాను అనగా ఉత్పన్నం చేస్తాను. నేను సదాశివుణ్ణి. నేను నీకోసం సదాకాలం కొరకు కళ్యాణకారి అయ్యాను. నేను ఏదైతే మాట్లాడతానో ఆ వాచ నీకోసం కళ్యాణకారి అయింది. నేను కర్మేంద్రియాల ద్వారా ఏ కర్మనైతే చేస్తానో ఎవరో ఒకరి మనిషి తనువులో ప్రవేశించి ఆ ప్రతి కర్మ కూడా మీ కొరకు కళ్యాణకారి అయింది. నేను ఏ వైబ్రేషన్స్ అయితే వ్యాపింప చేస్తానో ఆ మనసు యొక్క ప్రతి వైబ్రేషన్ మీ కోసం కళ్యాణకారి అయింది. ఏ మనిషి శరీరంలో పర్మనెంట్ రథంలో అనగా నిశ్చిత రథంలో ప్రవేశించి నేను నేత్రాల ద్వారా దృష్టిని ఇస్తాను. ఆ దృష్టి ద్వారా సృష్టి పరివర్తన అవుతుంది. మీ యొక్క జన్మ జన్మాంతరాలు పరివర్తన అవుతాయి. వారు ప్రతి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని శక్తిశాలులుగా తయారు చేస్తారు. వారి యొక్క దృష్టి ఒకవేళ కోపపు దృష్టి కూడా మీ మీద పడినట్లయితే అది కూడా మీ కోసం కళ్యాణకారి అయింది. ఎందుకని? ఎందుకంటే నా పేరు సదాశివుడు అయింది. సదాశివుడు అనగా ప్రతి స్థితి పరిస్థితుల్లోనూ వారు కళ్యాణకారి అయ్యారు. ఏ విధంగా తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు విరుద్ధమైన విపరీతమైన కర్మలు చేస్తారు. అద్దాన్ని పగలగొడతారు. అప్పుడు తల్లిదండ్రులు మాతపితలు కళ్ళుని ఎర్రగా చేస్తారు. ఏ ఇది నువ్వేం చేస్తున్నావు అని అంటారు. అప్పుడు పిల్లవాడు భయపడిపోతాడు. తను అనుకుంటాడు మాతపితలు క్రోధితమవుతున్నారు అని, కోప్పడుతున్నారు అని అనుకుంటాడు. మరి వారేమైనా వాస్తవంగా కోప్పడతారా? కోపపడరు. లోపల నుంచి వారి భావన వేరుగా ఉంటుంది. అందుకనే చెప్తారు భావ ప్రధాన విశ్వరక్షి రాక అని. ఏ కర్మైనా చేస్తారు, కానీ ఆ కర్మను ఏ భావంతో చేస్తారు అన్న దాని ఆధారంగా వారి యొక్క పాపము మరియు పుణ్యాలు తయారవుతాయి. మరి నేను ఏ శరీరంలో అయితే ప్రవేశిస్తానో, ఏ శరీరం ద్వారా అయితే కార్యం చేస్తానో, మాట్లాడుతానో, దృష్టిని ఇస్తానో, వైబ్రేషన్స్ ను వ్యాపింప చేస్తానో, ఆ శరీరం ద్వారా కర్మ అయిన కారణంగా ఆ శరీరం యొక్క పాపము మరియు పుణ్యము తయారవుతుంది. నేనైతే అభోక్తనయ్యాను అంటే ఏమి భోగించిన వాడినయ్యాను? నాకైతే పాప పుణ్యాలు తయారయ్యేటటువంటి ప్రశ్నే లేదు. అందుకనే నేను మీ యొక్క ప్రతి స్థితి పరిస్థితుల్లోనూ మీ యొక్క కళ్యాణకారినయ్యాను. ఇప్పుడు నా స్వరూపాన్ని గుర్తించండి. నేను ఎవరిని, ఎలాంటి వారిని మరియు ఏ రూపంలో పాత్ర చేస్తున్నాను? ఆ రూపాన్ని నా తోడులో ఉండేటటువంటి పిల్లలు కూడా గుర్తించలేకపోతారు. అనగా కూడా సాత్ర అనే వాళ్ళే ధి అనగా తోడులో ఉండేటటువంటి వారు కూడా. అనగా కూడా అంటే అర్థం ఏది కాదు, అందరూ కూడా గుర్తించలేరు, అందరూ గుర్తించలేరు అనే అర్థం కాదు. కొంతమంది అటువంటి వారు ఉన్నారు, వారు తోడులో ఉండి కూడా గుర్తించలేకపోతారు. అనగా కుజ్ఞాత గుహ్యతరం జ్ఞానం, అనగా నేను ఏదైతే జ్ఞానాన్ని ఇస్తానో అది గుహ్యాత గుహ్యమైన జ్ఞానాన్ని ఇస్తాను, అనగా రహస్యమయమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాను. జ్ఞానం అనగా పరిచయం, తెలుసుకోవడం. పరిచయం ఇవ్వడం, తెలుసుకోవడం అంటే భగవంతుడు ఏ వస్తువు యొక్క పరిచయాన్ని ఇస్తారో, దేని గురించి అయితే తెలియచేస్తారో అది సత్యం గురించే తెలియచేస్తారు, సత్యం యొక్క పరిచయాన్ని ఇస్తారు. సత్యం యొక్క పరిచయాన్ని తెలుసుకోవడం కోసం అసత్యం యొక్క పరిచయాన్ని కూడా ఇస్తారు. శ్రేష్ఠత యొక్క జ్ఞానాన్ని కూడా ఇస్తారు, అనగా శ్రేష్ఠత యొక్క పరిచయాన్ని కూడా ఇస్తారు. మరి ఆ శ్రేష్ఠతను పరిశోధన చేయడం కోసం, పరిశీలన చేయడం కోసం దుస్తుల యొక్క పరిచయాన్ని కూడా ఇస్తారు. రావణ్ గురించి కూడా పరిచయాన్ని ఇస్తారు. మరి రాముని యొక్క పరిచయాన్ని కూడా ఇస్తారు. ఏ రామునిగా అయితే ఆ సుప్రీం సోల్ శివుడు ప్రవేశించి వారు రాము భగవంతుడు అని అంటారు వారిని.
ఓ రామ్ భగవాన్ ఆ
రామ్ భగవంతుడు ఏమి త్రేతాయుగ యొక్క రాముడు కారు. త్రేతాయుగం యొక్క కళలు అయితే 14 కళలు అని గాయనం చేయబడి ఉంది ఈ సృష్టి యొక్క త్రేతాయుగంలో. ఎక్కడైతే త్రేతాయుగం ఉందో అక్కడ 14 కళలు అనగా 16 కళల్లో కేవలం 2 కళలు తగ్గాయి. అక్కడేమి రావణ్ లాంటి అసురులు ఉండరు. ఇదైతే ఈ సమయం యొక్క విషయమైంది. కలియుగ అంతిమంలో ఎప్పుడైతే నేను వస్తానో అప్పుడు ఈ 4 యుగాల యొక్క షూటింగ్ ను చేయిస్తాను, రిహర్సల్ ను చేయిస్తాను. ఇప్పుడు 4 యుగాల యొక్క రికార్డింగ్ నడుస్తూ ఉంది. ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే పిల్లలైనా మీరు ధారణ చేస్తారో మరి మీరు మీ యొక్క 4 యుగాల యొక్క అనేక జన్మల యొక్క రికార్డింగ్ ను చేసుకుంటున్నారు. జ్ఞానాన్ని తీసుకుని పరిచయాన్ని తీసుకుని ఎప్పుడైతే మీరు శ్రీమతం మీద నడుస్తారో మరి అప్పుడు మీరు సుఖ యొక్క షూటింగ్ ని చేస్తారు. మరి ఎప్పుడైతే మీరు పరాయి వాళ్ళ మతం మీద నడుస్తారో, రావణ్ యొక్క పది తరాలు మతం మీద నడుస్తారు. లేకపోతే ఇతర మనిషి గురువులు ఏ మనిషి గురువుల యొక్క మతం మీద అయినా ఎప్పుడైతే నడుస్తారో, మరి అప్పుడు మీరు జన్మ జన్మాంతరాల వరకు కూడా దుఃఖ యొక్క షూటింగ్ ని చేసుకుంటారు. మీరు తమ కోసము దుఃఖ యొక్క షూటింగ్ ని చేసుకుంటారు, మరి జన్మ జన్మాంతరాల వరకు కూడా మీ యొక్క బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వారి కొరకు కూడా మీరు దుఃఖపు షూటింగ్ ని చేసుకుంటారు. అంటారు కల్ప కల్ప లగే ప్రభు అవుతారా అని. ప్రతి నాలుగు యుగాల తర్వాత కలియుగాన్ని మార్చి సత్యుగాన్ని తయారు చేయడం కోసం కల్పాంతకారి తండ్రినైనా నేను వస్తాను. మరి పాపి కలియుగాన్ని మార్చి సత్యుగి కొత్త ప్రపంచాన్ని తయారు చేసి వెళ్తాను. ఈ సత్యుగి సృష్టిని సత్య తండ్రి తప్ప ఇంకెవరూ తయారు చేయలేరు. ఆంగ్లేయులు కూడా అంటారు గాడ్ ఇస్ ట్రూత్ అని, అనగా భగవంతుడు సత్యమైన వాడు అని. హిందువులు కూడా అంటారు సత్యం శివం సుందరం అని. వారు ఒక్కరే సత్యమైన వారు. ప్రపంచంలో మిగతా వారు అందరూ కూడా అసత్యమైన వారు అయ్యారు. అందుకని తండ్రి చెబుతారు ఇప్పుడు ఒక్కరి మతం మీద నడవండి. దేహద తండ్రి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. మరి దేహద తండ్రి ఎవరయ్యారు? ఎవరు అన్నారు? శివ బాబా అని. బాబా అంటున్నారు శివ బాప్ అంటే శివుడయ్యారు. బాబా గారు శివ బాప్ అయ్యారు. దేహద తండ్రి క్రిమి కీటకాలు పశువులు పక్షులు మిడతలు మనుషులు అందరికీ తండ్రి అయ్యారు. దేవతలకు కూడా తండ్రి అయ్యారు. మరియు వారసత్వం, మరి వారసత్వం ఏమైంది? వారసత్వం అయింది. మీరు వారసత్వాన్ని పొందుకోవాలా, ప్రాప్తించుకోవాలా? మీ యొక్క వారసత్వం అయింది సుఖం యొక్క వారసత్వం. మరి ఈ సృష్టి మీద అందరికంటే ఎక్కువగా సుఖంగా ఉండేవారు ఎవరయ్యారు? ఎవరు ఎంత అధిక యోగులై ఉంటారో వారు అంటే సుఖం యొక్క భోగిలుగా అవుతారు. ఇప్పుడు జన్మ జన్మాంతరాలు సుఖాన్ని భోగించడానికి ఆత్మలో శక్తిని ఇప్పుడు నింపుకుంటున్నారు. ప్రపంచంలో అయితే అటువంటి పిల్లలు చాలా మంది జన్మ తీసుకుంటూ ఉంటారు. వారికి కోట్లాధిపతి తండ్రి యొక్క కోట్లు లభించి ఉన్నాయి. మల్టీ మిలీనియర్ తండ్రి యొక్క పిల్లలయ్యారు. కానీ శరీరం అయితే శక్తి లేనటువంటిది, బలహీనమైనటువంటిది. వారి యొక్క మానసిక శక్తి పిచ్చి వాళ్ళ లాంటిది. మరి అటువంటి వారు సుఖాన్ని భోగించగలరా? భోగించలేరు. ఎందుకంటే వారిలో శక్తి లేదు.
అది బాగా
ఇప్పుడు తండ్రి చెప్తాను, నేను నీ యొక్క సర్వశక్తివంతుడైన తండ్రిని వచ్చి ఉన్నాను. ఇప్పుడు పిల్లలైన మీరు నాతోటి యోగాన్ని జోడించి యోగం అనగా సంబంధం, నాతోటి అన్ని ప్రకారాల సంబంధాన్ని జోడించి జన్మ జన్మాంతరాల వరకు కూడా సుఖీలుగా అవ్వవచ్చు. ఇప్పుడు లేదు అంటే ఇంక ఎప్పుడూ లేదు. ఎందుకంటే నేను ఒకే జన్మలో వస్తాను. ప్రతి జన్మలోనూ రాను, మరి ప్రతి యుగంలోనూ రాను. అలా కాదు, సత్యయుగంలో వస్తాను అని. అదైతే సత్యయుగ యుగమైంది. అక్కడ నేను వచ్చి ఏమి చేస్తాను? అదైతే 16 కాల సంపూర్ణమైనటువంటి సంపూర్ణ సృష్టి అయింది. అలా కమి కూడా కాదు, త్రేతాయుగంలో రామరాజ్యంలో వస్తాను అని. అదైతే రామరాజ్యం అయింది. అక్కడ రావణ రాజ్యం ఉండేటటువంటి ప్రశ్నే లేదు. శాస్త్రాల్లో ఇటువంటి అసత్యమైన విషయాలను రాసేశారు. అలానే ద్వాపరయుగ అంతిమంలో నేను కృష్ణునిగా అయ్యి కృష్ణుని రూపంలో వస్తాను అని కాదు. మరి ద్వాపరయుగంలో వచ్చి పాపి కలియుగాన్ని స్థాపన చేసి వెళ్తాను అని. మరి అక్కడ నేను వచ్చి లాభమేమైంది? అరే నేనైతే వస్తాను కలియుగం యొక్క అంతిమంలో. ఎప్పుడైతే మొత్తం ప్రపంచం మీద పాపక యొక్క బరువు పెరిగిపోతుందో అప్పుడు నేను వస్తాను. అందరూ దుఃఖీలుగా అయిపోతారు. అప్పుడు నేను అతి దుఃఖీ సృష్టిని అతి సుఖీ సృష్టిగా తయారు చేయడం కోసం వస్తాను. ఎవరైనా అన్నట్లయితే ఇవన్నీ పనులు చేయాల్సిన అవసరం ఏముంది, ఈ వృత్తి వ్యాపారాలు చేయాల్సిన అవసరం ఏముంది అని. వృత్తి వ్యాపారం యొక్క విషయం కాదు, ఇది డ్రామా అయింది. ఈ సృష్టి ఒక రంగస్థలం అయింది. ఇందులో ఎడతగని సుఖము ఉంటుంది, మరియు ఎడతగని దుఃఖము ఉంటుంది. ఒకవేళ దుఃఖం యొక్క కోశాగారం లేనట్లయితే సుఖం యొక్క విలువ కూడా ఉండదు. అంధకారం లేనట్లయితే మరి వెలుగుని ప్రకాశాన్ని ఎవరు అడగను కూడా అడగరు. మరి ఈ సృష్టి రూపి రంగస్థలం మీద పిల్లలైన మీరు నాటకకారుల రూపంలో కూర్చొని ఉన్నారు, పాత్రధారులు అయ్యారు.
సాక్షి ఒకరికి, ఇంక్వైరీ
మరి సాక్షిగా అయ్యి ఈశ్వరీయ జ్ఞానాన్ని తీసుకుని ఈ సృష్టి రూపీ రంగస్థలం యొక్క నాటకాన్ని చూడండి. మరి శ్రేష్ఠ పాత్రను చేసి జన్మ జన్మాంతరాల ప్రారంభాన్ని ఇప్పుడు ఈ ఒక్క జన్మలో తండ్రి నుంచి ప్రాప్తించుకోండి.
ఓం శాంతి.